ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అది ఓంకారము. ముఖ్యంగా మంత్రాలు కలిసి కట్టుగా ఒక లయబద్ధంగా పడవాలి. ప్రాక్టీస్ చేస్తే కనుక మొదటి రోజు రెండు రోజులు అని చెప్తే మీరు గర్భరాయి పడిపోకదని దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మీరు నేను చెప్పటం వెళ్ళిపోయాక దీన్ని చదవటం లేకుండా మీరు శాంతి మంత్రంలో అసలు మొత్తపాటు ఉన్నాయి. మీరు నోటికి రావాలి అసలు ఆ శాంతి మంత్రాలు వాద ప్రమాణాలు. దీనికి ఈ ప్రపంచానికి అవి శాంతి మంత్రాలు. వరల్డ్ పీస్ అని అట్లనే కంగారు పట్టడం కాదు, కేవలము ఈ శాంతి మంత్రాల యొక్క ఉచ్చారణ ఆటోమేటిక్ గా శాంతి వస్తుందా? పేరే శాంతి. ప్రపంచానికి శాంతి వస్తుందా లేదా దాని గురించి మనకు అనవసరం. మీకు శాంతి వస్తుంది ఆ మంత్రాలను వింటే చాలు, ఉచ్చారణ చేస్తే చాలు. మరి ఎందుకు రాలేదు శాంతి? అసలు ముందు మేము భయబద్ధంగా ఉచ్చారణ చేయటం లేదు. రెండు, కొన్ని లక్షల జన్మల సంస్కారాలు కడిగేయాలి. అది అంత తొందరగా ఎక్కడ కడిగేస్తుందని మొదలెట్టారుగా ఎప్పుడైనా. ఇంకా ప్రపంచ శాంతి అసలైనటువంటి శాంతి. ఇందాక ఏడవ శ్లో మంత్రం చూడండి, నాంత ప్రజ్ఞం నభయ ప్రజ్ఞం ఉచ్చారణ చేయండి. నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్ట నవ్యవహార్య నగ్రాహ్య నలక్షణ నచించ నవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం. ప్రపంచోపశమం, ఈ ప్రపంచానికి శాంతి కలగజేస్తుంది. అది ప్రపంచానికే కాదు నీకు కూడా. ఆ శాంతి మంత్రాలు వేదాలలో చెప్పినటువంటి ఆ శాంతి మంత్రాలని వదిలేసుకుని పిచ్చివాళ్ళలాగా ఎక్కడెక్కడో వెతుక్కుంటాం మనం. కానీ వేదాలు అనేసరికల్లా ఒక భయం తగులుకుంటుంది మనకి, ప్రపంచానికి సంబంధించింది కాదేమో అని. ఆ శాంతి మంత్రాన్ని మీరు కాస్త జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది అది ప్రపంచానికి సంబంధించినదే. మీరు ప్రపంచానికి సంబంధించింది చేయటం లేరు, మీరు ప్రపంచాన్ని తగలెడుతున్నారు, వాతావరణాన్ని కాలుష్యం చేసేస్తున్నారు. దేంతో చేస్తున్నారు? మొట్టమొదట మీ వాక్కుతో. ఆప్యాయంతు మమాంగాని వాక్ పాణి పాద. నా యొక్క ఈ పంచేంద్రియాలు కూడా అమృతత్వంతో నిండుగాక. అది శాంతి మంత్రం అక్కడ చదువుతున్నాం. మోక్షం సన్యాసం ఏం పుచ్చుకోవటంలే, అసలైన సిసలైనటువంటి శాంతి. నేను ఆరోగ్యంగా 100 సంవత్సరాలు, నేను బ్రహ్మని నిరాకరణం చేయను, బ్రహ్మ నన్ను నిరాకరణం చేయకూడదు. నాహం బ్రహ్మ నిరాకరోత్. కానీ మన జీవితాలు వాస్తవికతానికి ఎంత దూరం అయిపోయాయంటే ఆ సత్యము మనకి సత్య దూరం అనిపిస్తుంది. మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సప్తఋషి వేద విజ్ఞానము మీకు అది చెప్పాలి. జీవించడం తెలియాలి మీకు. జీవించడం తెలియడానికి చదువులు అక్కర్లే. అసలు చదువులు జీవించడానికి అడ్డమేమో అని నాకు అనుమానం. జీవించడం నేర్చుకోవడానికి ప్రకృతిని చూస్తే చాలు. మీరు జంతువులు ఏ పాఠశాలలో చదువుకుంటున్నాయి, కానీ వాటికి హాస్పిటల్స్ అక్కర్లేదు, లాయర్స్ అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు, మిలిటరీ అక్కర్లేదు, పోలీస్ వ్యవస్థ అక్కర్లేదు. మనం ఎంత నికృష్టమైనటువంటి బతుకులు బతుకుతున్నామో జంతువులను బట్టి మీరు ఆలోచించుకోండి. జంతువులకి ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు? ఫ్యామిలీ కంట్రోల్ ఎందుకు? ఉన్నాయా వాటికి హాస్పిటల్స్? ఉన్నాయా? మనకే అన్నీను. మనమేమో చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. అదే అర్థం చేసుకోండి. అసలు జంతువుల కంటే నికృష్టమైనటువంటి బతుకులు అన్నది మన బుర్రలకు ఎక్కకపోతే ఎదగలేము. మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అనేటటువంటి అహంభావం మనని సర్వనాశనం చేస్తుంది. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ తెలివితేటలు ఎందుకు ఉన్నాయంటే ఏది పనికిరాదో దాన్ని నెత్తికి ఎక్కించుకోవటానికి పనికొస్తుంది. ఎందుకు పనికి రానటువంటి వజ్రాలు మ్యూజియంలో పెట్టి దాచుకుని సర్వనాశనం అయిపోతాయి? అందరికీ పనికొచ్చేటటువంటి వాయువుకి ప్రస్తుతం ఇంకా ట్యాక్స్ లేదు.
కానీ వాయువే లేకపోతే మనం అందరం చస్తాం కదా. అంచేత మన జీవితానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? వాయువు. అసలు పనికిరానిది ఏంటి? వజ్రం. అన్నిటికంటే ఖరీదైనది ఏంటి? అసలు పనికిరానిటువంటి వజ్రం. ప్రమాదవశాత్తు నోట్లో పెట్టుకుంటే చస్తాడు కూడా మనిషి. మన కుచ్చితమైనటువంటి బుద్ధి, మీకు ఆ వాతలు మనస్సుకి తగలాలి. ఎంత నీచంగా మనం ఆలోచిస్తున్నాము అది చాలా గొప్ప అనుకుంటున్నాం, ఎందుకంటే సమాజం మనకు అది చెప్తుంది అది గొప్పని. మీరు సమాజానికి జీవించి చూపించండి. మా జీవిత విధానము, ఋషుల జీవిత విధానము ఎందుకు గొప్ప? అలా జీవించిన వాళ్ళు ఇప్పటికీ నెత్తిన పెట్టి పూజించుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని కారులు ఉన్నాయి? ఉన్నాయా? కానీ కారులన్నీ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి? అది చూస్తున్న ఎందుకు మనకు అర్థం కావటం లేదు? ఈ జీవితం చాలా ముఖ్యము. సత్యసాయి బాబా ఏం చదివాడు, ఏం ఉద్యోగాలు చేస్తున్నాడు, ఎందుకు ఆయన వెంట పరిగెట్టం? మేమెక్కడ పరిగెడుతున్నామండి? చేతకాని వాళ్ళు వెళ్ళరు. జీవితంలో ఒక స్థితికి వచ్చిన వాళ్ళకి ఆయన దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం వస్తుంది కదా. మాకే అవసరం ఉందండి. ఎందుకు అవసరం లేదంటే మీకు అక్కర్లేదు కనుక ఏమి, అది మీ యొక్క వైరాగ్యం కాదు, మీ చేతకాంతనం. అది మాకు భగవంతుడు అక్కర్లేదు, చేతకాంతనం. భావం అర్థమవుతుందా మీకు? చెప్తున్నది ఏంటో, జీవితములో మీరు ఉన్నతి పదంలో పయనించాలి అంటే ఖచ్చితంగా భగవద్భక్తుల యొక్క సహాయ సహకారాలు కావాలి. అది నేను చెప్తున్నది. మాకు అక్కర్లేదు భగవద్భక్తుల యొక్క సహకారము అంటే మీరు జీవితంలో అభివృద్ధి కోరుకోవటము లేదు. పేడలోని పురుగుల్లాగా జంతువుల్లాగా మనం జీవిస్తున్నాం తప్ప, అది ముందు చాలా స్పష్టంగా మనకి అవగాహన అవ్వాలి. అది అవగాహన అవుతే తప్ప వేదమయమైనటువంటి జీవితం రాదు. తపశ్చర్య లేనటువంటి ఋషి అవన్నీ ఒక్కడని చూపించండి. తపస్సు ఎప్పుడు చేయాలనిపిస్తుంది మీకు? ఎదగాలనిపిస్తే. నాకేం ఎదగక్కర్లే, అమ్మికాని అవసరం. ఇది ఎదగాలనుకుంటే ఏ స్థితికి ఎదగాలి? ఆ ఏడో మంత్రంలోనే చెప్తున్నాడు, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. అతనే తెలుసుకోతగినవాడు. సవిజ్ఞేయ అంటే అతను తప్ప ఇంకా మిగతాది మీరు ఏది నేర్చుకున్నా ఎందుకు ఉపయోగపడదు? అది రంగన్నబాబు గారు ఉదాహరణ చెప్తున్నాను కదా, గుంటూరులోనే ఉండేవాడు ఆయన. 84-85 లో కూడా ఉన్నాడంటారు. ఈ మధ్య కాలం వాడే ఆయన, నీళ్ల కావిడి మోసేవాడు, ఇక్కడే ఉండేవాడు చెట్టు కింద. అక్కడ దగ్గరలో ఆ చెట్టు మామూలు చెట్టు కింద, రోడ్డు మీద ఉన్నటువంటి చెట్టు కింద, అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లుంది. కాస్త ధనవంతుడు, ధనవంతుడు అనేవు అబవ్ మిడిల్ క్లాస్. ఆయన ఒకరోజు అడిగాడు ఆయన, ఏమయ్యా మీ అల్లుడు వస్తాడా అని. మా అల్లుడు చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, ఎంటెక్ ఎక్స్వైజెడ్ జర్మనీ కొలాబరేషన్తో మధ్యప్రదేశ్లో చాలా పెద్దది ఏదో కోట్ల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది, దాంట్లో ఇంజనీర్గా ఉన్నాడు. ఇప్పుడెప్పుడే ఎక్కడొస్తాడు, 2 ఏళ్ళు పడుతుంది అది పూర్తవటానికి, అంతవరకు రానని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం అల్లుడు వచ్చాడు. ఏమయ్యా వచ్చావు? పొద్దున్నే రంగన్నబాబు గారు అడిగారు, మెషిన్ ఫెయిల్ అయింది, మాకు అర్థం కావటం లేదు, దాన్ని బాగు చేయాలి, ముందు బాగు చేశాక కదా ఫిక్స్ చేయాలి. సరే, సాయంత్రం రంగన్నబాబు దగ్గర పక్క నుంచి వెళ్తూ ఉంటే, వీడు ఎంటెక్ ఎక్స్వైజెక్ కదా, మరి రంగన్నబాబు దండం ఎలా పెడతాడు? పక్క నుంచి ఉన్నాడు. కానీ ఆయన మామగారికి కాస్త గురి ఉంది కదా, కాస్త గురి, పూర్తి గురి లేదు. ఇలా వచ్చాడండి, మెషిన్ ఏదో పెట్టాలట, స్క్రూ పడిపోయిందయ్యా, చిన్న స్క్రూ, దాన్ని వెతికి తీసి బిగించండి, సెట్ అయిపోతుంది అన్నాడు. హ హ నవ్వాడు. ఎవరు? అల్లుడు గారు నవ్వారు. అసలు ఆ మెషిన్ అంటేనే ఏంటో తెలియదు ఈయనకి. మేమేమో దాన్ని ఫిక్స్ చేయలేక వచ్చాము, జర్మనీ కబురు పంపించాము ఇంజనీర్స్కి, వాళ్ళు రావటానికి టైం పడుతుంది కనుక ఈయన అల్లుడు గారు వచ్చారు ఇక్కడికి సెలవులు. సరే మూడు నాలుగు రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంజనీర్స్ వచ్చారని చెప్పి తెలిసి, కానీ ఇంజనీర్స్ బాగు చేయలేకపోయారు. ఓ పది రోజులు అయింది. మరి జర్మన్ ఇంజనీర్స్ వాళ్ళు మరి మామూలుగా సాయంత్రాలు గడపరు కదా, గుర్రాలు ఎక్కుతారు వాళ్ళు. మరి అల్లుడు గారిని కూడా గుర్రం ఎక్కించారు. గుర్రం ఎక్కేసరికి సత్యాలు బయటపడతాయి. చెప్పాడు, మా ఊళ్ళో ఓ మూర్ఖుడు ఉన్నాడు, నీళ్లకు ఆవిడి మోస్తూ ఉంటాడు. వాడు సార్ అన్నాడు, ఓ స్క్రూ పడిపోయిందని. చూడండి ఎంత మూర్ఖత్వం. మనలాంటి మహాజ్ఞానులకు అర్థం కాలేదు మెషిన్ ఎందుకు పనిచేయటం లేదు. కనీసం ఆ మహామూర్ఖులకి మన మూర్ఖులు అనే వాళ్ళ మీద కొంచెం గురువు ఉంది. వచ్చిన గొడవ అది. ఇంచేత వాళ్ళు ఏమన్నారు మళ్ళా చెప్పన్నాడు. ఆ ఏదో వెదాడు నోరు జారాను నేను. వీడు వణిగిపోయాడు. కాదు కాదు ఏం చెప్పారో చెప్పాను, ఆ జర్మన్స్ అడిగితే చెప్పాడు స్క్రూ పడిపోయింది అన్నారు. అవుతే రేపు పొద్దున్న వీళ్ళు సెర్చ్ ఫర్ ద స్క్రూ అన్నారు. వెతికారు, దొరికింది స్క్రూ, బిగించారు, మెషిన్ స్టార్ట్ అయిపోయింది. సవిజ్ఞేయ, ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అది మాత్రం వద్దు మనకి, మిగతా అంతా కావాలి. నేనేం చేసేది? ఆ తీవ్రత, నేర్చుకునేటటువంటి తీవ్రత, ఇది చెప్పండి అది చెప్పండి, ఈ ఉపనిషత్తు చదువుతాం ఆ ఉపనిషత్తు చదువుతాం అని కాదు. నేను గుంజీలు తీయించాలి మీకు, లేకపోతే నేను మీ బదులు గుంజీలు తీయాలి. కానీ చేయనని చెప్పాను కదా, నేను మిగతా వాళ్ళలాగా మాత్రం చేయదలుచుకోలేదు. మీకు ఇంట్రెస్ట్ కలగజేయటానికి ప్రయత్నం చేస్తా. ఇంట్రెస్ట్ కలగకపోతే మా స్కూల్ పిల్లలు ఎంతో మీరు అంతే, వాళ్ళకేం వెంటబడుతున్నానో ఏంటి. అదే అర్థం చేసుకోండి. అది ఆ ఐదు శాంతి మంత్రాలు, ఋగ్వేదీయ శాంతి మంత్రము, శుక్ల యజుర్వేదీయ శాంతి మంత్రము, కృష్ణ యజుర్వేదీయ శాంతి మంత్రము, సామవేదీయ మంత్రము, తర్వాత అథర్వేదీయ మంత్రము, ఐదు. ఈ ఐదు మంత్రాలు ప్రపంచోపశమం, ఆ మంత్రంలో నుండి ప్రపంచానికి ఉపశమనము కలగజేస్తాయి. మరి ఇలా చదివితే ఏమొస్తుంది మీకు? ఖండత రావాలి, కలిపి చదవగలగాలి. మా ఇంట్లో వెళ్ళి చదువుకుంటా మాస్టరు, ఇంట్లో మీకు రాదు వచ్చినా పని చేయదు. అది చదవలసింది ఇక్కడ. మీ ఇంట్లో పరీక్ష రాస్తా మాస్టరు, రాయండి మీకు డిగ్రీ ఎవడిస్తాడు. ఇంట్లో రాస్తే రావు, ఇక్కడ చెయ్యాలి మీరు. అంచేత ఆ ప్రపంచోపశమనము చేసేటటువంటి శాంతి మంత్రాలు మీరు మధించండి. దాన్ని ఎంత, ఒక్కొక్కటి ఒక్క మంత్రమే, మొత్తం మీద ఐదు మంత్రాలు. దాన్ని చేస్తే ఆ ధ్యానము గురించి, ఓంకారము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఓంకారం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? మనము సప్తఋషి వేద విశ్వవిద్యాలయము ఆధారముగా గురు చరిత్రలు చదువుకుంటున్నాం కదా. ఎందుకు గురు చరిత్రలు చదువుకుంటున్నాం? వాళ్ళు ఈ సత్యాన్ని గురించారు. సవిజ్ఞేయ, ఆ ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు భారతదేశానికి ఇండస్ట్రియల్ ఊపి ఇవ్వాలి అని వివేకానందని ఒక వ్యక్తి అడిగాడు. నేను చెప్పిన చోట మీరు ఫ్యాక్టరీ కడితే బాగా అభివృద్ధిలోకి వస్తుంది అన్నాడు. ఈయనకి ఫ్యాక్టరీ అంటే ఏం తెలుసు? ఉపనిషత్స్ యోగం అంటే తెలుసు, కానీ ఫ్యాక్టరీకి ఏమేం కావాలి? నీళ్లు కావాలి, ముందు నది ఒడ్డున ఎలక్ట్రిసిటీ ఉండాలి, రైల్వే కనెక్షన్స్ ఉండాలి, ఇవంతా లేకుండా. కానీ వాడికి భారతీయ యోగుల మీద చాలా శ్రద్ధ ఉండేది. జంషెడ్జీ తాత బీహార్లో ఒక జాగ చూపించాడు వివేకానంద, అక్కడ కట్టాడు. నాకు తెలిసినంత వరకు ఐరన్ ఇండస్ట్రీ ఏదైనా కాస్త భారతదేశంలో ఉంది అంటే జంషెడ్పూర్ వల్లే. మన భిలాయిలు ఇవంతా వీళ్ళు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి చాలా అనుకూలమైంది అని పెట్టి కట్టినటువంటి ఫ్యాక్టరీలు అన్ని లాస్లో నడుస్తున్నాయి, అన్ని లాస్లో నడుస్తున్నాయి. వాళ్ళకి మాత్రం ప్రైవేట్ ఏరోప్లేన్స్ అన్ని ఉన్నాయి. ఎవడెక్కడ పెట్టాడు? సవిజ్ఞేయ, ఆ ఆత్మ జ్ఞానము అంత అద్భుతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుందని చెప్పినా అది వద్దు. ఎందుకొద్దు? ఇష్టం లేదు కనుక. అది మాత్రం మీరు ఖచ్చితంగా ఒప్పేసుకోండి. అప్పుడేం చేయాలి? ఇష్టం లేదు అని తెలిసింది కనుక ఇష్టం అయ్యేటట్టు చేస్తాం. పిల్లలకి స్కూల్కి వెళ్ళటం ఇష్టం ఉంటుందా? ఏం చేస్తున్నారు మీరు? చావుకొట్టి చెవులు ముయ్యటల్నే, ఏడిపించటల్నే వాళ్ళని. అలాగే ఏడుస్తూ అయినా చదవండి, బాధపడుతూ అయినా చదవండి, ఏం పర్వాలేదు, ఎలా చదివినా ఫలితాలు వస్తాయి. కానీ చదువుతాము అనేటటువంటి దీక్షను మాత్రం వదులుకోకండి. అది వదిలితే ఎవడో ఏం చేయలేడు. అంచేత గురు సత్తా యొక్క చరిత్రలు చదువుతో మన ప్రమాణాలు ఏం చెప్తున్నాయి? యోగ ప్రమాణాలు, సర్వేషామపి గురు కాలేన అనవచ్చేదా తస్య వాచక ప్రణవ. ఈ గురువులందరికంటే కూడా మూలమైనటువంటి ఒక గురు చేతనత్వం ఉన్నది. అందులోంచి అందరు గురువులు వస్తున్నారు. ఎప్పుడు గురువులు? భూతకాలంలోని గురువులు, వర్తమానంలో ఉన్నటువంటి గురువులు, రేపు భవిష్యత్ కాలంలో రాబోయేటటువంటి గురువులందరూ కూడా ఆ ఓంకారం నుంచే వస్తున్నారు. అంచేత గురుచేతనత్వం యొక్క స్టడీస్ యొక్క పరాకాష్ఠ ఎక్కడొస్తుంది మీకు? ఓంకారాన్ని అర్థం చేసుకుంటే. ఆ ఓంకారాన్ని అర్థం చేసుకోవటానికి 8వ మంత్రం చూడండి. సోయమాత్మ అధ్యక్షరం ఓంకార ఏవా. ఆ ఆత్మజ్ఞానాన్ని, ఆ గురుచేతనత్వాన్ని పట్టుకోవటానికి మీకు ఒక చిన్న సూత్రము చెప్తున్నాను అంటున్నాడు మాండుక్య ఋషి. ఓంకార ఏవా, ఓంకారమే అది. మళ్ళా వేరే ఆ గురుచేతనత్వం లేదు, ఓంకారమే ఆ గురుచేతనత్వం. ఎలా? ప్రాణం పోయినా మాట దవదాటను, పితృవాక్య పరిపాలన, బాణము బయటకు తీస్తే మళ్ళీ దాన్ని వదిలే ప్రసక్తి లేదు, ఎవడి మీద ఒకడి మీద వేసేయాలి. ఇవంతా ఎవరి చేతనత్వం? రామాని మీకు ఎలా తెలిసింది? ఇంచేత ఆ మంత్ర ఆ శబ్దమే ఆ చేతనత్వానికి ప్రతీక కదా. అలాగే ఈ సమస్త గురు చేతనత్వానికి కాలములో ఉన్నా కాలాతీత స్థితిలో ఉన్నటువంటి గురు చేతనత్వము ఓంకారేవా. సోయమాత్మ అధ్యక్షరం ఓంకారో, చదవండి, అధి మాత్రం పాద మాత్ర మాత్రాశ్చ. ఈ ఓంకారాన్ని మీరు రెండు విధాలుగా చదువుకోవచ్చు. ఆ ఉ మా అనే పాదాలు ఉన్నదానిగా చదువుకోవచ్చు, అమాత్ర పాదములు లేకుండా ఓం అనేది చదవచ్చు. రెండు రకాలుగా మీరు ఓంకారాన్ని ఉపయోగించుకోవచ్చు. అకార ఉకారో మకార ఇది కదా. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ శ్లోకాన్ని. సోయమాత్మాధ్యక్షరమోంకారో అధి మాత్రం పాద మాత్ర మాత్రాశ్చ పాద అకార ఉకారో మకార ఇది. అంచేత గురుచేతనత్వం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మ, ఇదే దానికి నిర్వచనం ఇస్తున్నాం మనం. దీని ముందు మంత్రంలో శాంతంగా ఉండేటటువంటిది, శివకరమైనటువంటిది, అద్వైతము ఇంకోటి లేదు, అదొక్కటే ఉంది ప్రపంచంలో. గురుతత్వం ఒక్కటే ఉంది, దానికే మనం ఇక్కడ ఇచ్చిన పేరేంటి? ఏకైక అఖండ గురుసత్తా అని పేరు పెట్టాం. ఆ భావాన్ని మన మనస్సులోకి ఎక్కించుకోవటానికి కొత్తదేం కాదు అది. కానీ గురువు అనేసరికల్లా అనేక గురువులు మనకి మనసులో మెదులుతారు కనుక. అనేక మంది లేరు అక్కడ అద్వైతం, ఉన్నారు ఒకటే గురువు. వాడు రకరకాలుగా కనిపిస్తున్నాడు, ఉన్నది ఒకటే సూర్యుడు. కానీ ఇండియాలో ఇండియన్ సూర్యుడు, జపాన్ లో జపనీస్ సూర్యుడు, జర్మనీలో జర్మనీస్ సూర్యుడు, వాళ్ళ భాషలో వాళ్ళు సూర్యుడు అంటారు, వీడి భాషలో వీడు సూర్యుడు అంటాడు. ఎంతమంది సూర్యులు ఉన్నారు? కానీ ఎన్ని పేర్లున్నాయి? అలాగే ఇంతమంది గురువుల యొక్క సత్తా కూడా ఏకైక అఖండమైనటువంటి ఓంకారేవా, ఓంకారమే. ఆ ఓంకారం యొక్క గొప్పతనమే భారతీయ సంస్కృతి. ఆ శబ్దాన్ని పట్టుకోగలిగింది. రీసెర్చ్ చేసి ఐన్స్టీన్కి ఎందుకు అంత గొప్ప పేరు చెప్తాం? మూడంకెలేగా చెప్పాడు, మూడు అక్షరాలు E=MC² అంతేగా. మన ఋషులు కూడా మూడే అక్షరాలు చెప్పారు, ఆ ఉ మా. ఏంటి ఆ ఊ మా ఆ ఊ మా పాదాలు లేకపోతే భాగాలు. దేని యొక్క భాగాలు? ఓంకారం యొక్క భాగాలు. ఓం అంటే ఈ మూడు కలిసిపోతాయి, ఆ ఊ మా అంటే ఈ మూడు వేరువేరుగా మనం గమనిస్తున్నాం. ఎలా గమనించినా ఓంకారమే ఉన్నది. ఎక్కడున్నది? నువ్వు, నీ చుట్టూరా ఉన్న ప్రపంచము, నీ స్వప్నాల ప్రపంచము, ఇప్పుడున్నటువంటి కాలము, రాబోయేటటువంటి కాలము, గడిచిపోయినటువంటి కాలము అంతా కూడా ఓంకారేవా. నెక్స్ట్ మంత్రం, 9వ మంత్రం. జాగ్రత్త స్థానం వైశ్వానరు అకారః ప్రథమా మాత్ర. ఇంకా భాగాలు చెప్తున్నాడు ఓంకారానికి. ఇదివరకు చెప్పినవే మళ్ళా రిపీట్ చేసి, ఎందుకు రిపీట్ చేస్తున్నాడు? వేదాల్లో మంత్రాల్లో రిపిటిషన్ ఉండదు కనుక రిపీట్ చేయటం లేదు. ధ్యాన పద్ధతి నేర్పబోతున్నాడు మీకు, ఎలా ధ్యానం చేయాలి ఓంకారాన్ని, ఎలా ఉపయోగించుకోవాలి ఓంకారాన్ని. నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను కదా, బ్లేడ్ ఉంది చాతకాని వాళ్ళ చేతిలో, చిన్నపిల్లల చేతిలో, ఆ బ్లేడు ప్రమాదం, లేకపోతే ఉపయోగపడదు. అలాగే ఓంకారము చేతకాని వాళ్ళ చేతిలో ప్రమాదం. ఎందుకు ప్రమాదం? ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలిసినా వాడు ఇంకా నికృష్టమైనటువంటి బతుకు బతకటం కంటే ప్రమాదకరమైన స్థితి ఏమైనా ఉన్నదా? అదే ప్రమాదం. అంతే తప్ప ఓంకారం చేస్తే కొంపలు అంటుకుపోతాయి అన్నారు మీరు, అంచేత నేను చేయటం లేదు, లేకపోతే పెద్ద చేసేసేవాళ్ళలాగా. అలా మానేస్తారేమో అని చెప్తున్నాను నేను. బంగారం ఉండి అడుక్కు తినటం కంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఓంకారము ఇంత గొప్పది అని తెలిసాక కూడా దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోవటమే ఋషులకి నచ్చనిది. తల్లిదండ్రులు లాంటి వాడు కదా వాళ్ళు, ఎస్ఎస్ఐలో వాటిలో దీక్ష తీసేసుకుంటారు వాళ్ళు. ఏమని దీక్ష తీసుకుంటారు? మంత్రదీక్ష తీసుకుంటున్నప్పుడు తెలుసా మీరు చేశారా? ఏం దీక్ష తీసుకుంటారు వీళ్ళు? ప్రపంచానికి, కుటుంబానికి తల్లిదండ్రులుగా జీవించలేరు వాళ్ళు. అంతకంటే ప్రమాదం ఏం కావాలి? నువ్వు చెప్తున్న మాటలేంటి? వేదాలు భారతీయ సంస్కృతి సర్వనాశనం అయిపోవటానికి కారణం ఇలాంటి వాళ్ళ వల్లే. ఈ మంత్రాలు చదువుతారు, ఏం చెప్పుకుంటున్నా ఇందులో మనం కాలాతీతమైనటువంటి శాంతం, అద్వైతం, శివం, మన్యంతే, చతుర్థం, సాత్మ, సయేవ విజ్ఞేయ అంతా అదే. కానీ మళ్ళా వచ్చేసరికల్లా నాది. ఆ ప్రమాదాన్ని దాటించడానికి ఋషులు దానిని ఎలా జీవించాలో నేర్పుతున్నారు. అర్థం చేసుకోండి, ఇది అకారం మీద ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు. జాగ్రత్త స్థానం, మీరు మెలకుగా ఉన్నారు అంటే అకారంలోనే ఉన్నారు అన్నది ముందు గుర్తించండి. వైశ్వానరు, అందరిలోనూ ఉన్నవాడు. అహం వైశ్వానరు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అద్భుతమైనటువంటి మంత్రం అది. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వస్తుంది ఇది. 15వ అధ్యాయం భగవద్గీత ఈ శ్లోకం ఇందాక నిందింది. మరి భోజనం చేస్తున్నప్పుడు చదువుతున్నారా ఇది? అంచేత ఈ అకారాన్ని మీరు ధ్యానం చేయాలి అంటే ఎలా ధ్యానం చేయాలి? సమస్త విశ్వములో, సమస్త ప్రాణికోటిలో ఆ చేతనత్వమే ఉన్నది అన్న భావన మీరు పటిష్టం చేసుకోవాలి. ఎవరినైనా చూస్తూ ఉంటే, ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే, ఎదుటి మనిషిలో కూడా ఆ చేతనత్వమే ఉంది. ఆ చేతనత్వం లేకపోతే వాడిని ఏమంటాం మనం? శివం అనం, శమం అంటాం. అంతేగా చేత శివం అని ఎప్పుడు అంటాం ఎదుటివాడిని అంటే? మంగళకరమైన శవం మంగళకరం కాదు కదా, ఈడ్చి బారేస్తాం బయటికి, కాల్చి బారేస్తాం. అంచేత ఎదుటివాడిలో ప్రాణం ఉంది అంటే ఏ తత్వం ఉంది అక్కడ? ఓంకారం యొక్క అకారం ఉంది, విశ్వడు ఉన్నాడు. ఓం విశ్వం విష్ణుర్ వషట్కారో, ఈ అకారం గురించి చెప్పేటటువంటిది విష్ణు సహస్రనామం. జాగ్రత్త స్థానం వైశ్వానరు అనండి, అకారః ఇది అకారం అంటే ఆ అనేస్తే సరిపోదు. మీరు మీరు కానీ ఆ అన మాట అనకుండా మాట్లాడలేరు. మీరు ముందు ప్రతిదానికి ఆ కలుపుతూ ఉండాలి. కాకి ఆ కలిపితే కా అవుతుంది కదా. అంచేత అకారము లేకుండా మీరు ఏ శబ్దాన్ని కూడా ఉచ్చారణ చేయలేరు. ఆప్తే రాధిమత్వాత్వా, ఏంటి మొదలెట్టడానికి మొదటి అక్షరము అకారము అన్నిట్లోనూ వ్యాప్తము చెందినటువంటి అకారము. రెండు లక్షణాలు గుర్తుంచుకోండి, ఆది మొట్టమొదటిది, ఆప్తము అన్నిట్లోనూ కలిసి ఉన్నది. ఇది మీరు అర్థమైంది అంటే అర్థం ఏమవుతుంది, సర్వాన్ కామానాదిశ్చ భవతి ఏవం వేద. ఇది ఎవడు చేయగలుగుతాడో వాడు అన్ని కోరికలు తీరిపోతాయి భౌతిక జగత్తులో. 9వ శ్లోకాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకోండి. మళ్లీ చదువుతాను ఆ మంత్రాన్ని నాతో పాటు కలిపి మిందిగా అనండి. జాగ్రత్త స్థానం వైశ్వానరో అకారః ప్రథమా మాత్ర ఆప్తే రాధిమత్వాత్వా ఆప్నోతిహ వై సర్వాన్ కామాన్ దిశశ్చ భవతి ఏవం వేద. జాగ్రత్తావస్థ సంచార స్థానముగా గల వైశ్వానరుడు ఓంకారములో మొదటి అంశమైన అకారము. ఎందుచేతనంటే రెండు అంతటా వ్యాపించి ఉండేవే, రెండు ఆది ఉన్నవే. ఇది తెలుసుకున్నవాడు కోరినవన్నీ పొందగలడు. అందరిలో మొదటివాడు కూడా అవుతాడు. ఫస్ట్ పర్సన్ ఎవరన్నమాట, ప్రెసిడెంట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయింది కదా అంటే మీరందరూ కూడా ప్రెసిడెంట్స్ అయిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అనేక మంది దద్దమ్మల ద్వారా ఎన్నుకోబడతాడు భౌతిక జగత్తులో. కానీ మీరు మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా యొక్క అధ్యక్షతన ఈ సమస్త ప్రకృతి కూడా నడపబడుతుంది అని తెలుసుకోగలుగుతారు. అంచేత మీ యొక్క అధ్యక్షత శాశ్వతమైనది. ఆ అధ్యక్షత గురించి చెప్తున్నాం. అంతేనా కదా అకారం యొక్క ధ్యానము. మళ్లీ చదువుకోండి, దాన్ని అవగాహన చేసుకోండి. ఏంటి అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆ అని ఎప్పుడైతే మీరు నోరు తెరుస్తున్నారో మీలో ఉన్నటువంటి వైశ్వానరుడి యొక్క శక్తి లేకపోతే మీరు నోరు తెరవలేరు. అంచేత నోరు తెరిచే సామర్థ్యం ఉందంటే ఏంటన్నమాట, వైశ్వానరుడు మీలో ఉన్నారు అది గుర్తించి దాన్ని ఉపయోగించుకోండి. ఓ